സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
ക്രിന്ദതി വാരം 11వ అధ్యాయం సారాంశం చూసాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో ప్రవేశించాలి. ఈ 12వ అధ్యాయానికి భక్తి యోగము అని పేరు. భక్తి యోగము, భక్తి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన కాదు. చాలామంది కర్మయోగము, అష్టాంగయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అని చెప్పి నాలుగు మార్గాలు చెప్తుంటారు. కర్మలు చేయాలని ఇష్టపడే వాళ్ళకి కర్మయోగం సాధనమని, బాగా యోగం చేయాలని ఇష్టం ఉంటుంది కొంతమందికి, ఆసనాలు, ప్రాణాయామం, రకరకాలుగా ధ్యానం చేయడం ఇష్టం ఉంటుంది వాళ్ళందరికీ అష్టాంగయోగం అని, కొంతమంది బాగా భక్తితో భగవంతుడికి పూజలు చేయాలనుకుంటూ ఉంటారు వాళ్ళందరూ భక్తి యోగం అని, కొంతమందికి ఏమో కర్మలు చేయడం ఇష్టం ఉండదు, భక్తి అంటే దేవునికి పూజలు ఇష్టం ఉండదు, యోగ ఆసనాలంటే అసలు ఇష్టం ఉండదు, వాళ్ళకి ఎంతసేపటికి వినాలనిపిస్తూ ఉంటుంది, అది నేర్చుకుందాం ఇది నేర్చుకుందాం చదువుదాం అనిపిస్తుంది, వాళ్ళందరికీ జ్ఞాన యోగం. కనుక ఎవరెవరికి ఏది ఇష్టమైతే వాళ్ళు అది తీసుకొని మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పి, కర్మయోగం వేరే, అష్టాంగయోగం వేరే, భక్తి యోగం అనేటువంటిది వేరు, జ్ఞానయోగం వేరు అని చెప్తుంటారు. కొన్ని కొన్ని పుస్తకాల్లో కూడా రాస్తారు ఆ విధంగా. ఫోర్ పాత్స్ థియరీ అంటారు దీన్ని. నాలుగు మార్గాలు ఉన్నాయండి. ఎట్లాగైతే గుడికి నాలుగు మార్గాలు ఉంటాయో, ఏ రోడ్డులో నుంచి వచ్చినా సరే మా ఇంటికి రావచ్చు అండి అంటుంటారు. చూసారా, మీరు ఇట్నుంచైనా మా ఇంటికి రావచ్చు, అట్నుంచైనా మా ఇంటికి రావచ్చు, ఇంకోవైపు నాలుగు మార్గాలు ఉన్నాయి మా ఇంటికి చౌరస్తాలాగా. ఫోర్ పాత్స్ థియరీ అంటుంటారు చాలా మంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అసలు అంటే, భక్తి యోగం అనేటువంటిది ఒక వేరైనటువంటి సాధనం కాదు. మరి ఏమిటండి భక్తి అంటే అన్నారు. మన యొక్క వైదిక ధర్మంలో కర్మయోగం అనేది ఒక సాధన. మనిషి యొక్క మనస్సు చిత్తశుద్ధిని పొందడానికి కర్మయోగం అనేది ఒక సాధనగా చెప్పబడింది. ఆ చిత్తశుద్ధి పొందిన తర్వాత మనస్సు ఏకాగ్రతను పొందడం కోసం ఉపాసనా యోగం అని ఒకటి చెప్పబడింది. మనస్సు ఏకాగ్రతను పొందడానికి ఉపాసనా యోగం. ఆ మనస్సు ఎప్పుడైతే చిత్తశుద్ధి పొంది ఏకాగ్రతను పొందుతుందో, అప్పుడు ఆ మనస్సుకి జ్ఞానం పొందడానికి అర్హత ఉంటుంది. కనుక జ్ఞానయోగం అనేటువంటిది ఒక సాధన చెప్పారు, మూడవ మెట్టు. ఇలా మూడు మెట్టు చెప్పారు. కర్మయోగం ఒక మెట్టు, ఉపాసనా యోగం రెండవ మెట్టు, జ్ఞానయోగం మూడవ మెట్టు. కర్మయోగమేమో చిత్తశుద్ధి కొరకు. చిత్తం అంటే మనస్సు. మనస్సుని కోపతాపాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా శుద్ధి చేసుకోవాలి సాధ్యమైనంత వరకు. అలా చేసుకోవడం కోసం కర్మయోగం పెట్టారు. అదేవిధంగా మనస్సుకు చాంచల్యం ఎక్కువ, అటు ఇటు పరిగెడుతుంటుంది. ఆ చంచలతని, విక్షేపాన్ని పోగొట్టడం కోసం ఉపాసన యోగం సాధన పెట్టారు. పెట్టారంటే వేదాలు ఇచ్చినాయి మనకు సాధనాన్ని. తరువాత మనస్సులో విపరీత భావనలు ఉంటాయి. విపరీత భావన అంటే ఏమిటి? రకరకాలైన మానసికమైనటువంటి ఘర్షణ మనస్సు లోపల, ఒక ఆందోళన, ఒక ఘర్షణ, రకరకాలైనటువంటి భయాలు మనస్సులో ఇవన్నీ ఉంటాయి. అవి విపరీత భావన అంటారు. అది పోవడం కోసం జ్ఞానయోగం. చిత్తశుద్ధ్యర్థం కర్మయోగ, చిత్త ఏకాగ్రత ప్రాప్త్యర్థం ఉపాసనాయోగ, జ్ఞాన ప్రాప్త్యర్థం అజ్ఞాన నివృత్త్యర్థం జ్ఞానయోగ, ఏకాగ్రత ప్రాప్త్యర్థం ఉపాసనా యోగ. మూడు యోగాలు పెట్టారు, మూడు మెట్లండి. శాస్త్రం ఏమంటుందంటే, ఈ మూడింటిలో కూడా నువ్వు భక్తిని చేర్చాలి. భక్తి లక్షణ అంటే కర్మ లక్షణ భక్తి, కర్మ లక్షణ భక్తి, ఉపాసన లక్షణ భక్తి, జ్ఞాన లక్షణ భక్తి. భక్తి ఈజ్ కామన్. భక్తి లేకుండా ఏం చేయలేవు. ఏ కర్మ చేయాలన్నా భక్తితో చేయాలి, ఏ ఉపాసన మంత్ర జప ఉపాసన ఏకాగ్రత పొందాలన్నా కూడా భక్తితో చేయాలి. శాస్త్రం చదివేటప్పుడు కూడా భక్తితోనే చదవాలి. ఇప్పుడు భక్తిని తీసేశారు అనుకోండి శాస్త్రం నుంచి, భక్తి లేని చదువు అవుతుంది. మళ్ళీ ధ్యానం చేస్తున్నారు, భక్తి యోగం వేరు, ఈ ధ్యానం వేరు, ఏకాగ్రత కోసం కూర్చున్నాను. భక్తి లేని ఏకాగ్రత సాధనం ఇది అవుతుంది. అప్పుడు భక్తి తీసేస్తే, భక్తి వేరుగా పెడితే ఈ ఏకాగ్రత ఏమిటవుతుంది అప్పుడు? భక్తి మైనస్ ఏకాగ్రత సాధన అవుతుందా లేదా? అదేవిధంగా కర్మ నుంచి భక్తి యోగాన్ని వేరు చేశారనుకోండి, కర్మయోగం భక్తి యోగం. ఇప్పుడు ఈ కర్మయోగం చేసేటప్పుడు నేను కొంచెం ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తున్నా, సమాజానికి సేవ చేస్తున్నాను, కర్మలు చేస్తున్నాను. అది చేసేటప్పుడు భక్తిని తీసేయండి అందులో నుంచి, డివోషన్ని తీసేస్తే ఎలా చేస్తున్నావు? ఇష్టం లేకుండా చేస్తున్నట్లే అర్థం. అప్పుడు భక్తిని తీసేస్తారా మురిట్లో నుంచి? మీరు చెప్పండి. తీసేయలేం. కర్మలు చేసేటప్పుడు భక్తితో చేయాలి, ధ్యానం చేసేటప్పుడు భక్తితో చేయాలి, శాస్త్రం వినేటప్పుడు భక్తితో వినాలి. భక్తి యోగం అనేది ఎట్లా ఉందండి, ఎక్కడుందండి? సపరేట్గా. అందుకనే కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో మొదటి 10 శ్లోకాల వరకు, 10-11 శ్లోకాల వరకు అసలు భక్తి యోగం అంటే ఏమిటనే చెప్తారు మనకు. ఈ 3 మెట్లున్నాయి చూసారా, కర్మయోగము, ఉపాసనా యోగం, జ్ఞానయోగాన్ని 5 మెట్లుగా చేస్తారు ఆయన. ఇప్పుడు ఎట్లాగైతే మనం మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం స్టీప్గా ఉన్నాయనుకోండి, ఎత్తుగా ఉంటాయి మెట్లు, ఏం చేస్తారు? మధ్యలో ఇంకో మెట్టు కడతాం, అప్పుడు ఎక్కడానికి తేలికగా ఉంటుంది. ఆ 3 మెట్లని 5 మెట్లుగా చేసుకుంటాం, అవునా? సౌకర్యంగా ఉంటుంది ఎక్కడానికి, లేకపోతే కష్టం ఎక్కడం. అదేవిధంగా ఇక్కడ కూడా భక్తిని అనేట దాన్ని అన్నిట్లో చేర్చాలి. కర్మ లక్షణ భక్తి, ఉపాసన లక్షణ భక్తి, జ్ఞాన లక్షణ భక్తి. ఇప్పుడు అర్థమైందా? భక్తి యోగం అనేటువంటిది వేరే సాధన కాదు. చాలా ముఖ్యమైనది, చాలా మందికి తెలియదు ఈ విషయం. శాస్త్రం చదివిన వాళ్లకు మాత్రమే, భగవద్గీతలో పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కానీ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకొని 3-4 విధాలుగా చెప్తారు. బాగా మనస్సు అంటే ఇమోషనల్ పీపుల్ అందరికీ భక్తి యోగం ఒకట, రేషనల్ పీపుల్కేమో జ్ఞానయోగం, సర్వీస్ మైండ్ యాక్టివ్ పీపుల్కేమో కర్మయోగం, అష్టాంగ యోగం చేయాలనుకున్న వాళ్ళందరికీ కాస్త బాడీ ఫిట్నెస్ కోసం అష్టాంగ యోగం. కనుక నీ ఇష్టం, ఏ యోగం అన్నా చేసుకో. ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు కొంతమంది, ఇమోషనల్గా ఉన్నాడు, కానీ భక్తి యోగం వెట్ పాత్, జ్ఞానయోగం డ్రై పాత్ అని చెప్పంటారు. ఇంతకంటే మూర్ఖత మరొకటి లేదు. శాస్త్రం చెప్తుంది భక్తి అనేటువంటిది అన్నిట్లో ఉండాలి. ఇప్పుడు 5 మెట్లు చేశారు దీన్ని. ఏమిటి 5 మెట్లు అంటే, సకామ కర్మ లక్షణ భక్తి. కర్మ లక్షణ భక్తినే 2 విధాలుగా, ఉపాసనా లక్షణ భక్తిని 2 విధాలుగా, జ్ఞాన లక్షణ భక్తి 1. మొత్తం ఎన్నైనాయి? 5. మొదటి మెట్టు ఏంటంటే సకామ కర్మ లక్షణ భక్తి. సకామ తెలుసుకోవాలంతే, సకామ ముందేం చెప్పాను, కర్మయోగం అన్నాం, తర్వాత ఏం చెప్పాను, కర్మ లక్షణ భక్తి అన్నాం, ఇప్పుడేం చెప్తున్నాం, సకామ కర్మ లక్షణ భక్తి. 2వది నిష్కామ కర్మ లక్షణ భక్తి, ఆర్ పర ఉపకార కర్మ లక్షణ భక్తి. 2వ లెవెల్ ఆఫ్ భక్తి. భక్తినే 5 మెట్లుగా డివైడ్ చేశారు ఆయన. కర్మయోగాన్ని అష్టాంగ యోగం జ్ఞానయోగం డివైడ్ చేయలేదు. భక్తి కామన్, భక్తినే ఐదు మెట్లుగా మనకు విభజించారు. సకామకర్మ లక్షణ భక్తి, నిష్కామకర్మ లక్షణ భక్తి, మూడవది ఉపాసనని మళ్ళీ రెండు విధాలు, ఏక రూప ఉపాసన లక్షణ భక్తి, సగుణ ఈశ్వర, ఏకరూప సగుణ ఈశ్వర లక్షణ భక్తి, సగుణ ఈశ్వర ఉపాసన లక్షణ భక్తి. ఒక పేరు లైన్ మొత్తం పేజీ అంతా నిండిపోతుంది. ఏకరూప సగుణ ఈశ్వర ఉపాసన లక్షణ భక్తి నాలుగు, ఇది మూడోది. నాలుగవది ఏంటంటే విశ్వరూప లేక అనేక రూప సగుణ ఈశ్వర ఉపాసన లక్షణ భక్తి అన్నారు. అనేక రూప సగుణ ఈశ్వర ఉపాసన లక్షణ భక్తి నాలుగైనయా. ఐదవది జ్ఞాన లక్షణ భక్తి, నిర్గుణ బ్రహ్మ జ్ఞాన లక్షణ భక్తి, నిర్గుణ బ్రహ్మ జ్ఞాన లక్షణ భక్తి లేక అరూప జ్ఞాన లక్షణ భక్తి. మళ్ళీ ఒక్కసారి చెప్పాలా, ఐదు సకామ కర్మ లక్షణ భక్తి నెంబర్ వన్ మెట్టు, రెండు ఫస్ట్ మెట్టు, ఫస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి. సెకండ్ లెవెల్ ఆఫ్ భక్తి నిష్కామ కర్మ లక్షణ భక్తి. థర్డ్ లెవెల్ ఆఫ్ భక్తి ఏకరూప సగుణ ఈశ్వర ఉపాసన లక్షణ భక్తి. నాలుగు విశ్వరూప సగుణ ఈశ్వర ఉపాసన లక్షణ భక్తి. ఐదు అరూప లేక నిర్గుణ బ్రహ్మ జ్ఞాన లక్షణ భక్తి. ఇది టాపిక్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ భక్తి యోగ 12వ అధ్యాయం. రెండవ భాగంలో ఏం చెప్తారంటే ఈ యొక్క ఐదు మెట్లు పాటించి జీవించినటువంటి వ్యక్తి జ్ఞాని అవుతాడు. ఈ ఐదు మెట్ల నుంచి ఒక మెట్టు దాటి రెండో మెట్టు, మూడో మెట్టు, నాలుగో మెట్టు, ఐదో మెట్టుకు వెళితే ఆ ఐదో మెట్టుకు వెళ్ళిన వ్యక్తి జ్ఞాని అవుతాడు, ఆత్మజ్ఞాని, ముక్తుడవుతాడు, మోక్షాన్ని పొందినవాడవుతాడు. అతనికి జ్ఞానికి ఆ జ్ఞానికి కృష్ణ పరమాత్మ పరాభక్త అని పేరు పెట్టారు ఈ అధ్యాయంలో. ఎలాగైతే రెండవ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞుడని పేరు పెట్టారో జ్ఞానికి, అదేవిధంగా 12వ అధ్యాయంలో కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తికి పరాభక్త అని పేరు. పరాభక్త అనొచ్చు లేక పరభక్త. అలా జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అక్కడ స్థితప్రజ్ఞుడి లక్షణాన్ని అడిగాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ 52వ శ్లోకం నుంచి 72 వరకు అక్కడ చెప్పారు స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ. అదేవిధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ పరభక్త లక్షణాలు చెప్తున్నారు. అవే దాదాపు పరభక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు, అతని లక్షణాలన్నీ చెప్తానని చెప్పి 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు అంటే చివరి శ్లోకం దాకా ఆ భక్తుడి యొక్క లక్షణాలు చెప్తారు. ఇప్పుడు మనం ఆ భక్తుడి లక్షణాలు తెలుసుకుంటే మనం కూడా వాటి కోసం ప్రయత్నం చెయ్యవచ్చు అటువంటి లక్షణాలు పొందడానికి అని మనకు ఈ యొక్క 12వ అధ్యాయంలో ఈ రెండు భాగాలతో కూడినటువంటిది. మొదటిది భక్తి యోగం అంటే ఏమిటి చెప్తారు, ఐదు మెట్లతో కూడినటువంటి భక్తి యోగాన్ని చెప్తారు. రెండవ భాగంలో ఈ 12వ అధ్యాయంలో పరభక్తుడి యొక్క లక్షణాలు ఏమిటి చెప్తారు. చాలా ముఖ్యమైనటువంటి వేదం యొక్క సారం ఈ యొక్క 12వ అధ్యాయం, వేదాల సారం అన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వేదంలో ఎటు చూసినా ఇందులో ఉంటుంది ఆ పాయింట్. 20 శ్లోకాల్లో ద స్మాలెస్ట్ విశ్వరూప దర్శన యోగం, అబ్బా 55 శ్లోకాలు, అందులో మూడో వంతు కూడా లేదు, 20 శ్లోకాలు. అటువంటి అధ్యాయం ఇది. ప్రతి శ్లోకం కూడా ఆణిముత్యం లాంటి శ్లోకం. ఇప్పుడు కర్మయోగం అంటే ఉపాసన యోగం జ్ఞాన ఇప్పుడు ఒక్కొక్క మెట్టు గురించి మీకు కొంచెం సారాంశం చెప్తాను, అప్పుడు అర్థం అవుతుంది బాగా. ఇప్పుడు సకామ కర్మ లక్షణ భక్తి అంటే ఏమిటి? మామూలుగా ప్రపంచంలో ఈ ప్రాపంచికంగా జీవించే వాళ్ళు, భౌతికమైనటువంటి భోగాల కోసం జీవించే వారు ఉన్నారు కదా, భగవంతుణ్ణి ఆరాధిస్తారు. దేనికోసం? ఇల్లు కావాలి, అబ్బాయి కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇలా కామంతో. సకామ అన్నారు చూసారా, అంటే తన కోసం, తన కుటుంబం కోసం, తన ఫ్యామిలీ కోసం, తన వాళ్ళ కోసమే భగవంతుణ్ణి ఆరాధిస్తాడు. కృష్ణ పరమాత్మ అంటాడు పూజించు, అలాగే పూజించిన ఆయన నువ్వు అడిగినవన్నీ నేను ఇస్తూ ఉంటాను, నీకోసమే, నీ పిల్లల కోసమే, నీ యొక్క కుటుంబం కోసమే నన్ను ఆరాధించు. అప్పుడు ఏ భక్తి అవుతుంది? కామంతో పూజిస్తున్నాడు కదా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఐ వాంట్, ఐ వాంట్, ఐ వాంట్, తంబుర సృతిలాగా. సకామ అన్నారు దాన్ని, చూశారా? ఆ సకామ కర్మ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ కర్మ చేసినా కూడా సకామంతో చేస్తున్నాడు. ఆయుష్ హోమం చేస్తాడు, సుందరకాండ పారాయణం చేస్తాడు. దేనికయ్యా అంటే నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకొని చేస్తాడు. మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్తాడు, బాలాజీ దగ్గరికి వెళ్తాడు, అలా చేస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, దానికి భక్తి అని కాస్త యాడ్ చేయి అంటారు. సకామంతోనే ఉండు, కర్మలు చెయ్యి, నేనేం వద్దనడం లేదు, కానీ కాస్త భక్తి అని చేరుతున్నాయని దానికి పేరు అన్నాడు. భక్తి అని చేరిస్తే ఏమిటి తేడా అంటే, అన్ని అడిగి అన్ని చేసిన తర్వాత ఆ వచ్చింది ఉంటుంది చూసావా, శాలరీ వస్తుంది, పిల్లలు పుడతారు, ఇల్లు కట్టుకుంటావు, నువ్వు కోరుకున్నవన్నీ వస్తాయి కదా, ఆ వచ్చినప్పుడు వాటికి నా పేరు పెట్టు అంటాడు. నిన్ను తలుచుకో, నా ప్రసాదంగా భావించు అంటాడు. అది ఆయన అడిగేది. ఇల్లు కట్టుకున్నావా, శ్రీనివాస నిలయం అని పెట్టుకో. ఆయన చెప్పలా, నేను చెప్తున్నాను. పిల్లలు పుట్టారా, కృష్ణ ప్రసాద్ అని పెట్టుకో, దేవి ప్రసాద్ అని పెట్టుకో, శివప్రసాద్ అని పెట్టుకో. ఎందుకంటే శివుడు భగవంతుడు ప్రసాదంగా భావించు. ఇల్లు కట్టుకుంటే అందుకని వెనకటి రోజుల్లో ఇళ్ల పేర్లన్నీ లక్ష్మీ నివాసం, శ్రీనివాస నిలయం అని పేర్లు ఉండేవే. ఇప్పుడు ఎవరండి ఆ పేర్లు పెడుతున్నారు? పిల్లలకు పోని ఆ పేర్లు పెడతావా అంటే శివప్రసాద్, కృష్ణప్రసాద్, దేవి ప్రసాద్ అవన్నీ పోయినాయి. ఎప్పుడో గూగుల్ చూసుకుని పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ గూగుల్లో కూడా అవి ఏమిటో మనకు అర్థాలే తెలియవు. ఆ పేరు ఆ ఇంగ్లీష్ అర్థం చూసుకుంటారా, పేరు పెట్టుకుంటారు. రెండే అక్షరాలండి, ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ కష్టం ఉండకూడదు పలకడంలో. ఇక్కడ దేవుడి ప్రసాదం అని ఎట్లా వస్తుంది పిల్లలకు పెట్టే పేర్లు కూడా? ఒకవేళ దేవుడి పేరు పెట్టినా కూడా వాళ్ళు అది తీసేసుకుంటారు, స్కూల్లో వేరే పేరు పెడతారు. ఇట్లా దేవుడి ప్రసాదంగా భావించి, శాలరీ వచ్చిందా, దేవుడి ప్రసాదంగా భావించి. వస్త్రం కొనుక్కున్నావా, కాస్త బొట్టు పెట్టి కట్టుకో. పుస్తకాలు కొనుక్కున్నావా, కాస్త బొట్టు పెట్టి నమస్కారం చేసి తీసుకో అంటాడండి. అది అడగడం తప్ప అండి, చెప్పండి మీరే. ఆయన అడగకూడదా, అన్ని ఇచ్చాడు కదా ఆయన. ఇప్పుడు అట్లా జోడించామనుకో, అదేమవుతుంది? కర్మ సకామ కర్మ లక్షణ భక్తి ఫస్ట్ మెట్. మన నాస్తికుల గురించి మాట్లాడటం లేదు, ఇప్పుడు ఆస్తికుల గురించి మాట్లాడుతున్నాం. కనుక అట్లాంటి ఉన్న అలా ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. అవునా, భక్తుల్లో 99% ఇంతే కదండి ఉంటారు, మొదటి మెట్టులోనే కదా ఉంటారు. మీరు గుడికి వెళ్ళి చూడండి, ఆ వీసా బాలాజీ దగ్గరికి వెళ్ళండి, వీసా కోసం బాలాజీ దగ్గరికి వెళ్తారు, పిల్లల కోసం, పెళ్లి కావడం కోసం అట్లా దేవుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. శాంక్షన్ చేశాడు భగవంతుడు, పర్వాలేదు, ఓకే అన్నాడు, నువ్వు కూడా నా భక్తుడివే, అయితే నీకు వచ్చేవన్నీ ప్రసాదం అని తెలుసుకో. అందుకనే గృహప్రవేశం చేసేటప్పుడు దేవుడి పటం పెట్టుకొని వెళతాం. వెళ్ళి ఏం చేస్తాం, ఆ దేవుడి పటం పెట్టి పూజ చేసి, నాయన ఈ ఇల్లు నువ్విచ్చిందే, నీ ప్రసాదమే, నీకు మొదటి స్థానం, నేను ఉండడానికి ఇంట్లో నాకు కాస్త నీడ ఇది అని చెప్పి మన ట్రస్టీగా ఉంటాం, కానీ ఓనర్గా ఉండం. పిల్లల్ని కూడా పెంచేటప్పుడు ఈ పిల్లలు నువ్వు ఇచ్చిన వాళ్లే కనుక వీళ్ళకి నేను టేక్ కేరర్గా ఉంటాను, కానీ నా సొంతం కాదు అని భావన రావాలి. అలా వస్తే ఆ భక్తి కనుక ఉంటే, ప్రసాద బుద్ధి ఉంటే నీకు తర్వాత ఈశ్వర అర్పణ భావన వస్తుంది. రెండవ భక్తి ఏమిటది? నిష్కామ. ఇంత సంపాదించుకున్నాను కదా, ఇంత ఇచ్చాడు కదా భగవంతుడు, ఇప్పుడు కాస్త సహాయం చేద్దాం అని అనిపిస్తుంది కొద్ది రోజులకి. ఎప్పుడు ఆ ప్రసాద భావన ఉంటే నీకు, నువ్వు ఇదే మెట్టుకు ఎదుగుతావు. నెక్స్ట్ పర ఉపకార కర్మ, నిష్కామ కర్మ. ఇంకా నీకోసం అడగవు. ఎవరికోసం అడుగుతావు? ఇతరులకి, వాళ్ళకి సేవ చేయడం. విద్య ఉంటే విద్య నేర్పుతావు, ధనం ఉంటే ధనం ఇస్తావు, వస్త్రం ఉంటే వస్త్రం ఇస్తావు, భోజనం అన్నం ఉంటే అన్నం పెడతావు. అవతల వాళ్ళకి పరులకు ఉపకారం చేసే కర్మలు ఎక్కువ చేస్తావు. ఎలా చేస్తావు? భక్తితో చేస్తావు. ఈశ్వరార్పణగా భక్తితో చేస్తావు. ఈశ్వరార్పణ వస్తు అని చెప్పి దానం చేస్తావు. గుడికి వెళతావు, ఆ గుడిలో ఏదైనా కైంకర్యం చేస్తావు. ఈశ్వరార్పణ వస్తు, నీకేం ప్రయోజనం లేదు. ఇంకా పేదవాళ్ళకి ఇస్తావు, ఇచ్చేటప్పుడు ఈశ్వరార్పణ వస్తు. పరులకి దానం చేస్తుంటావు, ఇస్తూ ఉంటావు. ఏది ఉంటే అది నీ దగ్గర, అది ఈశ్వరుడికి అర్పిస్తున్నాననే భావనతో చేస్తే అది రెండవ మెట్టైనటువంటి నిష్కామ కర్మ లక్షణ భక్తి. సకామ కర్మ లక్షణ భక్తిలో స్వార్థం ఎక్కువ. స్వార్థమే స్వార్థం, విపరీతమైన స్వార్థం. కానీ పర ఉపకార లక్షణ భక్తిలో స్వార్థం చాలా తగ్గిపోతుంది, డ్రాస్టికలీ తగ్గిపోతుంది. అయ్యో పాపం అనే భావన వస్తుంది. అంతకుముందు అసలు లెక్క చేసేవాడు కాదు, కానీ ఇప్పుడు పాపం, వాళ్ళకి తిండి లేదు పాపం, వాళ్ళకి నీడ లేదు పాపం అని అనిపిస్తూ ఉంటుంది. అలా పాపం పాపం అనిపించినప్పుడు ఏమేస్తావు? సహాయం చేస్తావు. సహాయం చేసేటప్పుడు కూడా గర్వంతో చేయవు. నాకు భగవంతుడు ఇచ్చాడు, ఇది భగవంతుడికి నేను మళ్ళీ తిరిగి ఇస్తున్నాను. గుళ్ళో కావచ్చు, పుణ్యక్షేత్రాల్లో కావచ్చు, లేకపోతే అవతల బీదవాళ్లకు కావచ్చు, ఏదో విధంగా మనకు భగవంతుడు ఇచ్చిన దాన్ని అవతల వాళ్ళకి ఇవ్వడం. ఇచ్చేటప్పుడు ఈశ్వర అర్పణ భావనతో ఇవ్వడం. చూసారా, ఇది నిష్కామ కర్మ లక్షణ భక్తి. రెండు మెట్లెక్కాం, స్వార్థం తగ్గిపోయింది, కొంచెం పరుల చింతన ఏర్పడింది. అవతల వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే, బాధ ఉంటే పాపం హాస్పిటల్కి తీసుకెళ్ళటం, సహాయం చేయడం, చదివించడం పిల్లల్ని, అవతల వాళ్ళకి ధనం ఇచ్చి ఏదో విధంగా సహాయం చేయాలని తాపత్రయం పెరుగుతున్నది. ఇప్పుడు స్వార్థం తగ్గిపోయింది, పరుల కోసమే జీవిస్తున్నాడు. ఇంతవరకు ఎక్స్ట్రావర్టెడ్ మైండ్, చాలా ఎక్స్ట్రావర్టెడ్. ఎక్స్ట్రావర్టెడ్ అంటే ఏంటి? బహిర్ముఖం. మనసు ఎప్పుడు ఆ పది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు శాస్త్రం చెప్తుంది చాలు, అంతర్ముఖుడివి కావాల్సింది. ఇంకా చంచలత వద్దు, అటు ఇటు పరిగెత్తొద్దు. పరిగెత్తలేని స్థితి వస్తుంది కదా అప్పటికి. పరిగెత్తలేని స్థితి వచ్చేటప్పటికి శాస్త్రం ఇంటెలిజెంట్గా ఏం చెప్తుంది? కూర్చో, ఒక రూపాన్ని పెట్టుకో, ఏకరూప సగుణ ఈశ్వరుణ్ణి ఉపాసన చేయి. నా దేవుడే గొప్ప, నా దేవుడి పేరే గొప్ప అని అట్టగే చెయ్యి. భగవంతుణ్ణి ఆరాధించు ఏకాగ్రత కోసం. అలా చేయంగా చేయగా చేయగా నువ్వు చేసిన కర్మలన్నీ కూడా నీకు పాపాన్ని పోగొట్టి పుణ్యాన్ని ఇచ్చినాయి కనుక ఇప్పుడు నువ్వు ఇంకా అవి తగ్గించుకో. కర్మలు, పూజలు, పునస్కారాలు అక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ భగవంతుడికి ఎవరికైతే పూజ చేశానో ఆయన నామమే చాలు. మానసికంగా అక్కడ, కాయికంగా వాచికంగా చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను? పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, శరీరం ముసలితనం వస్తున్నది, కాళ్ళు కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, కుర్చీలో కూర్చొని ఏం పూజలు చేయాలండి? కాయిక కర్మలు, వాచిక కర్మలు కుర్చీలో కూర్చొని చేయక్కర్లేదు. కుర్చీలో కూర్చొని ఈజీ చేతిలో పడుకొని జపం చేయి. చాలా మంది పాపం చేయలేక చేయలేక కష్టపడి చేస్తుంటారు. శాస్త్రం చెయ్యమని చెప్పలేదు నిన్ను. కాయిక కర్మలు, వాచిక కర్మలు ఎప్పుడు చేయాలి? నువ్వు బాగా శరీర దృఢత్వం ఉన్నప్పుడు చేయాలి. అందుకని చూడండి, శాస్త్రం ఎంత చక్కగా చెప్పింది, మనకు బుద్ధి రాదు. శాస్త్రం చెప్తున్నది నీకు శరీర దృఢత్వం తగ్గిపోయింది కదా, నువ్వేం చేయాలి? ఇప్పుడు హాయిగా కూర్చొని మానసికంగా భగవంతుణ్ణి ఆరాధించు, ఉపాసన చేయి, మానసికంగా జపం చేయి, మానసికంగా ధ్యానించు, ఒక రూపాన్ని ధ్యానించు. ఏకరూప ఉపాసన లక్షణ భక్తి సగుణ ఈశ్వర. ఆ రూపం రూపం రూపంలోని జపించి 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 కొంచెం సంవత్సరాల తర్వాత నాదేవుడే గొప్ప అని పైత్యంలో ఉంటావు అప్పుడు. నేనే భక్తురాల్ని, నేనే భక్తురాల్ని, నేనే భక్తుణ్ణి, నాదేవుడే గొప్ప, నాదేవుడి పేరే గొప్ప అనే భావన ఉంటుంది కదా, అది కూడా సంకుచితమైన భక్తి. ఆ మూడవ మెట్టు నుంచి నాలుగో మెట్టుకు రావాలి. ఏమిటది, నువ్వు పూజించే ఆ కృష్ణుడు రాముడు శివుడే, ఏ దేవుడైతే పూజిస్తున్నావో ఆయనే అన్ని రూపాల్లో ఉన్నాడని పూజించు. మనస్సు విశాలతను పెంచుకో, ఏకాగ్రత వచ్చింది ఇప్పుడు కానీ విశాలత రావాలి. చిత్తశుద్ధి వచ్చింది మొదటి రెండు మెట్లలో, మూడవ మెట్టులో ఏకాగ్రత వచ్చింది. ఏకాగ్రతతో ఒకటేమైన జపం 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 వద్దు, అది కూడా ఆపేసి అన్నిట్లో భగవంతుణ్ణి చూడు. విశ్వరూప ధ్యానం, చిత్త విశాలత ధ్యానం. కొండలు వాగులు కోణలు నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు అన్నీ కూడా ఆయనే. శాంతాకారం భుజగశయనం అట్లా క్షీరోధన్వ ప్రదేశే శుచిమణి విలస సైకతే మోక్తికానాం, అట్లాగే ఆయన అన్ని రూపాలు ఆయనవే అని చూడాలి. ఆపాదాలన భస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్, సూర్యుడు చంద్రుడు ఆయన కళ్ళు, సముద్రం ఆయనకు బ్లాడర్, ఈ ఆకాశమే దిక్కులే ఆయనకి చెవులు, ఇదంతా ఆయన శరీరం, అన్ని రూపాలు ఆయన రూపాలని ధ్యానించే విశ్వరూప ధ్యానం. అంతేకాని ఎవరిని ద్వేషించకు. అప్పుడేమవుతుంది, అన్ని దేవుడి దేవుడి అన్ని దేవుడి రూపాలు అన్నప్పుడు నీకు ద్వేషం వస్తుందా, ఎవరి మీద కోపం వస్తుందా, అప్పుడు టెన్షన్ రాదు, యాంగ్జైటీ రాదు, ఇవి లేకనే రోగాలన్నీ వచ్చేది జనానికి. అర్థమైందా ఇది, మొదటి మెట్టులోనే కూర్చుంటారు చూసారా, గురువు లేకుండా శాస్త్రం లేకుండా భక్తి లేకుండా దేవుడు లేకుండా ఎవరైతే కూర్చుంటారో మొదటి మెట్టులోనే అన్ని రోగాలు వచ్చి కూర్చుంటాయి. చివరికి అన్ని రోగాలు వచ్చిన తర్వాత పైకి కళ్ళు తేలేస్తారు, అయ్యో ఎక్కడున్నానని. ఇవన్నీ తల్లిదండ్రులు చిన్నప్పుడే చెప్పుంటే ఆ పిల్లలు అట్లా జీవించి ఉంటే వాళ్ళకి ఇంత బాధ ఉండేదే, తల్లిదండ్రులన్నా చెప్పాలి, ఒక గురువు దగ్గరికన్నా తీసుకువెళ్ళన్నా చెప్పించాలి, వినాలి వాళ్ళు. మరి ఏమిస్తున్నాం మనం పిల్లలకి, పట్టుచీర కొనిపెట్టానండి, బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ వాళ్ళ పేర్లో వేశానండి, గొలుసు కొనిపెట్టానండి, ఇవే ఇచ్చేది పిల్లలకి. వాళ్ళకి జీవితాంత ఆనందాన్ని శాంతిని ఇచ్చేది ఏదో అది ఇవ్వనప్పుడు మనం ఏమిచ్చినా సరే, ఇందాక ఆయన యాజ్ఞవల్కల వారు అన్నట్టు, విత్తేన అమృతత్వం నా ఆశ అస్తి. భక్తి అయినా ఉండాలి దేవుని మీద, భక్తి ఉంటే గురువు లభిస్తాడు. మన పిల్లలకి ఎంత భక్తి పెరుగా పెంచాలో మనకు అర్థమైందా, ఇప్పుడు మనకంటే ఏదో ఉంది భక్తి. ఇప్పుడు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ చదివిన పిల్లలకి ఏం భక్తి ఉన్నది, అంతా బిజినెస్ భక్తేగా వాళ్ళ భక్తి, క్రైసిస్ భక్తి. కనుక ఉపాసన లక్షణ భక్తిలో విశ్వరూప భక్తి రావాలి, రాకపోతే జీవితం వృధా అయిపోతుంది. ఆ ఉపాసన రక్షణ భక్తి వచ్చిన తర్వాత ఐదవ మెట్ ఎక్కాలి. ఐదవ మెట్ ఏమిటి, జ్ఞాన లక్షణ భక్తి. అసలు భగవంతుడికి ఏకరూపము కాదు, ఆయన విశ్వరూపము కాదు, నువ్వు చూసే రూపాలన్నీ కూడా మాయ. ఆ మాయా నామరూపాల వెనక ఆయన నిర్గుణం బ్రహ్మ సత్య చిత్తు రూపంలో ఎరుక ఉనికి రూపంలో ఉన్నాడు, అది తెలుసుకో. అది తెలుసుకోకుండా అట్లాగే గుండ్రాయిలాగా ఒకే చోట కూర్చుంటానంటే ఎట్లా. అందుకని విపరీతమైన భక్తి ఉన్నవాడికి గురువు లభిస్తాడు. ఎంతో భక్తి భక్తి భక్తితో ఉంటే ఒక రోజుకి ఆ భగవంతుడు వాళ్ళ మీద కరుణ చూపి, ఆహా పర్వాలే ఇంతవరకు భక్తి చేసావు కానీ గురువుని ఇస్తానని ఇస్తాడు ఆయన. భగవంతుడే గురువు రూపంలో వచ్చి కూర్చుంటాడు. గురువు అంటే ఏమిటి, ఆయనకేం కోరలు కొమ్ములు ఉన్నాయా ఏమిటి, ఆయన ఎవరు, భగవంతుడే కదా అన్ని రూపాలలో ఉంది. కనుక ఆయనే గురు రూపంగా వస్తాడు ఆ భక్తుడి దగ్గరికి, వచ్చి కూర్చో నా నిజ రూపం చెప్తాను, ఇంతవరకు ఏకరూపం చేశావు, విశ్వరూపం చూశావు, 11 అధ్యాయం చెప్పాం కదా చూశావు కనుక ఇప్పుడు నా రూపాన్ని గురించి చెప్తాను విను అని చెప్పి ఆ జ్ఞాని గురించి చెప్తారు మనకు. జ్ఞాన లక్షణ భక్తి ఇది అండి జీవితం అంటే. ప్రతి మనిషి ఈ ఐదు మెట్లు ఎక్కాలి. మొదటి మట్టి దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఐదో మెట్టు మీద పెట్టలేం కదా కాదు ఒకేసారి. మొదటి మెట్టు నుంచి రెండో మెట్టు, రెండో మెట్టు నుంచి మూడో మెట్టు, మూడో మెట్టు నుంచి నాలుగో మెట్టు, నాలుగు నుంచి ఐదు, ఐదు నుంచి ఆరు అనకూడదు మళ్ళీ, ఇంకా ఆరు ఏడు ఉండవు. మోక్షం వచ్చిన తర్వాత ఇంకంతే, గుడ్ బై, మన జీవితం సాఫల్యం అవుతుంది. ఆహా, నా జీవితాన్ని సాఫల్యం చేసుకున్నాను, మనిషిగా పుట్టి అని ఒక తృప్తి, ఆనందం, శాంతి, ప్రశాంతత అన్నీ ఏర్పడతాయి మనిషికి. ఎలా వస్తాయి? ఆయన చెప్పిన మాటలు వింటే వస్తాయి, ఆయన చెప్పిన శాస్త్రం వింటే వస్తుంది. ధర్మం అంటే ధార్మికంగా జీవించు, ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఉంటూ నీ జీవితాన్ని గడుపుకో. అర్థం డబ్బులు, డబ్బులు లేకపోతే ఏం చేయలేవు, ధనం కావాలి. అట్లని చెప్పి ధనాన్ని నిందిస్తామా ఏమిటి? ధనం వల్ల ఏం రాదన్నాడు ఆయన యాజ్ఞవల్కుల వారు. అన్నప్పటికీ కూడా ధనం కూడా కావాలి, అయితే ధనమే ప్రధానం కాదు, సాధన సాధ్య సిద్ధ. భక్తి భగవంతుణ్ణి ముందు సాధనంగా తీసుకుంటాడు, తర్వాత భగవంతుడే సాధ్యం, గోల్, తర్వాత అరూప జ్ఞానంలో తెలుసుకుంటాడు నేనే సిద్ధ వస్తువుని, ఆత్మస్వరూపాన్ని. చూడండి 12వ అధ్యాయం బృహదారణ్యక ఉపనిషత్తు ప్యారలల్ గా వెళుతుంటాయి ఇప్పుడు. కనుక ఆ జ్ఞాన యోగానికి వచ్చినప్పుడు శ్రవణం, మననం, నిధిధ్యాసనం, విశ్వరూప ధ్యానంలో భగవంతుడే సర్వం అని చెప్పి ధ్యానం చేయడం, తర్వాత జ్ఞాన యోగానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, శ్రవణం మొదలు పెడతాడు, ఆత్మ విచారణ. ఎలా చేయాలి శ్రవణం? అధిక కాలం ఒకే పద్ధతిలో గురువు దగ్గర, ఒకే గురువు దగ్గర వేదాంత శాస్త్రాలను మాత్రమే చదవాలి. కన్సిస్టెంట్, పరమార్థానంద స్వామీజీ మా గురువు గారు, పరమార్థానంద స్వామి గారు చెప్పేది ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. కన్సిస్టెంట్ అంటే అధిక కాలం, సిస్టమేటిక్ అంటే పద్ధతిగా, అక్కడక్కడ అప్పుడప్పుడు వినడం కాదు. మన పిల్లలు అప్పుడప్పుడు అక్కడక్కడ వింటుంటేనే పరీక్షలు రాసి పాస్ అవుతున్నారు. సంవత్సరం పూర్తిగా పద్ధతిగా చదివితే కదా పాస్ అవుతారు, అట్లాగే ఇది కూడా పద్ధతిగా, కన్సిస్టెంట్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, ప్రకరణ గ్రంథాలు, వేదాంత గ్రంథాలు, స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్. ఎవరి నుంచి చదవాలి? ఫ్రమ్ ఏ కాంపిటెంట్ టీచర్, బాగా శాస్త్రాలు ఒక గురువు దగ్గర చదువుకొని ఉన్నటువంటి గురువు దగ్గర చదవాలి. ఏ గురువు? 17వ సెంచరీ, 18వ సెంచరీ లేకపోతే 15వ సెంచరీ గురువు కాదు, అలైవ్ గురువు. ఇప్పుడు మన ముందు మనతో జీవించి ఉండి మాట్లాడుతూ ఉన్న గురువు దగ్గర చదవాలి. అంతేకాని ఫోటోలు పెట్టుకొని ఆయన ఆ కాలం ఆయన ఫోటో పెట్టుకొని నేను చదువుతాను అనకూడదు, అలా చదవకూడదు. మన పిల్లలు అట్లాగా చదువుతున్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీ, రామానుజం ఫోటో పెట్టుకొని మ్యాథమెటిక్స్ నేర్చుకోవచ్చుగా, ఐన్స్టీన్ ఫోటో పెట్టుకొని ఫిజిక్స్ చదవచ్చు కదండి, చెప్పండి మీరే. ఏం ఎందుకు చదవరు? రాదు, విద్య రాదు. ఆ సైంటిస్టులు ఫోటోలు పెట్టుకొని సైన్స్ చదవచ్చుగా, త్యాగరాజు ఫోటో పెట్టుకుని సంగీతం నేర్చుకోవచ్చుగా. అదేవిధంగా ఇక్కడ కూడా గురువు ముఖంగా నేర్చుకోవాలి, కానీ ఫోటోలు పెట్టుకొని నేర్చుకోకూడదు. కన్సిస్టెంట్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్ ఫ్రమ్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్. ఎంతకాలం చదవాలి? ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైం, చాలా కాలం చదవాలి. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి చెప్తున్నా, మీరు 18 సంవత్సరాల నుంచి వింటున్నారు, ఇంకా వినాలి, ఇంకా కాలేదు. ఉపనిషత్తు తర్వాత బ్రహ్మసూత్రం వినాలి, ప్రకరణ గ్రంథాలు వినాలి, చాలా కాలం వినాలి, ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైం. అది శ్రవణం అంటే. ఇప్పుడు అర్థమైందా? మన పిల్లలు ఎలా చదువుతున్నారో మనం అలాగే చదవాలి. సబ్జెక్ట్ డిఫరెన్స్ అంతే. అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు, ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వరు. అక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జామినేషన్ ఉండదు, హాయి కదా. తర్వాత ఏం చేయాలి? మననం చేయాలి. జ్ఞాన యోగంలో మననం చేయాలి. మనకు సందేహాలు ఉంటాయి, విన్న తర్వాత కూడా కొన్ని సందేహాలు ఉంటాయి, అవి పోవడం కోసం దాని మీదనే మనస్సు పెట్టి మళ్ళీ 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 ఏమిటి చెప్తున్నది శాస్త్రం, సందేహాలు పోయే వరకు మననం చేయాలి. తర్వాత ఏం చేయాలి? నిధిధ్యాసనం చేయాలి. విన్న దాన్ని తిరిగి తిరిగి నెమరు వేసుకోవాలి. అలా చేసిన వాళ్ళకి జ్ఞానం, ప్రాప్తి మోక్ష ప్రాప్తి. అంతేగాని ఊరికే ఏమిటి కాలక్షేపం అనుకున్నారా ఇదేమన్నా? కాదు. ఇలా చదవకపోతే శ్రవణ మన నిధిధ్యాసనాలు ఇంతకాలం సరిగ్గా చదవకపోతే వాళ్ళకి ఈ యొక్క శాస్త్ర పఠనం చదవడం వలన చిత్తశుద్ధి వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, అంతే. మోక్షం రాదు. పద్ధతిగా చదివితే మోక్షం వస్తుంది. అందుకనే కదా యూట్యూబ్లో పెట్టి సీడీలు చేసి వెబ్సైట్లో పెట్టి ఎందుకు పెడుతున్నావు? మళ్ళీ మళ్ళీ వింటారు. సీడీలు పెట్టుకొని అయినా మళ్ళీ మళ్ళీ వింటారు. ఆ సీడీలు కూడా కూర్చొని పుస్తకం పెన్ను పెట్టుకొని ఆ సీడీ ప్లే చేసుకోవాలి. అంతేగాని వాకింగ్ చేస్తూ వింటాను, వంట చేస్తూ వింటానంటే ఎంతవరకు అంటే 50% వింటావు, 10% అర్థం కాదు. అలా విన్నా కూడా కూర్చోవాలి. దానికోసం క్వాలిటీ మైండ్ క్వాలిటీ టైంని ఇవ్వాలి. అందుకని ఏం చేయాలి? మిగతా వాటి నుండి తగ్గించుకోవాలి. మిగతావి ఆభరణాలు, వస్త్రం, ధనం, ధాన్యం, ఇవన్నీ తిండి అన్నీ కూడా మినిమం జీవించడం కోసం ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి ఆస్తులు పాస్తులు వాటి గురించి ఆలోచించాలి. ఎక్కువగా వస్త్రం ధనం సామాన్లు పెట్టుకున్నాం అనుకోండి అవి క్లీన్ చేయడంలోనే సరిపోతుంది మనకు, ఇంకెప్పుడు చదువుతావు? అందుకని సింపుల్ లైఫ్, చాలా సింపుల్గా ఉండాలన్నమాట. సింపుల్గా లేని వాళ్ళు చదవలేరు, వాళ్ళకి టైం సరిపోదు. త్యాగే నైకే అమృతత్వమానసు, అన్ని త్యాగం చేయాలి. వద్దండి నాకు డబ్బులు ఎవరిని ఇస్తారన్నా సరే వద్దు, అధికంగా వద్దు, కొంచెం కావాలి. ఎందుకంటే మనం లక్ష్మీగా పూజిస్తాం, ఆరోగ్యాన్ని చూసుకోవాలి కదా పార్వతి, లక్ష్మీ కావాలి. ధనం ఉంటేనే కదా మంచి పనులు చేయగలుగుతాం, పుస్తకం కొనుక్కుంటాం, దేవుడికి పూజలు చేయగలుగుతాం. ధనం కావాలి. ఈ ధనము ఈ శక్తిని దేనికి అంటే తర్వాత సరస్వతి. అందుకని విజయదశమికి మనం ఏం చేస్తాం? విజయాన్ని సాధిస్తాం. ఎలా? పార్వతి, దుర్గా, లక్ష్మి, సరస్వతి. దుర్గా కావాలి, ఆరోగ్యం కావాలి. ఇష్టం వచ్చినట్టుగా తింటాం, ఇష్టం వచ్చినట్టుగా వెయిట్ పెరిగిపోకూడదు, తగ్గాలి. ఎందుకు ఎక్కువ తినాలి, ఎందుకు వెయిట్ పెరగాలి? ఎందుకు మోక్షం రావాలా వద్దా? వెయిట్ తగ్గ, మోక్షం కోసం వెయిట్ తగ్గాలి. మోక్షం కోసం తక్కువ తినాలి. అట్లా ఉంటేనే పార్వతి దుర్గ అన్నమాట ఆరోగ్యాన్ని, శక్తి. లక్ష్మి కావాలి. ఎంతవరకు కావాలి? మోక్షం పొందడానికి నాకు ఎంతవరకు అంతవరకే కావాలి. అధికంగా ఉంటే మళ్ళీ సమస్య, మనసు ధనమే పోతుంది. అప్పుడు సరస్వతి దగ్గరికి వస్తుంది, లేకపోతే రాదు సరస్వతి. ఆరోగ్యం లేని వాళ్ళ దగ్గరికి సరస్వతి రాదు, ధనం అధికంగా అధికంగా వ్యామోహపడే వాళ్ళ దగ్గరికి సరస్వతి రాదు. అస్సలు తిండి తిప్పలు లేకుండా ధనం లేని వాడికి, అస్సలు లేని వాడికి సరస్వతి రాదు. ఇప్పుడు సరస్వతి ఎవరి దగ్గరికి వస్తుందో చెప్పండి మీరే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దగ్గరికి, దుర్గా ఉన్న వ్యక్తి దగ్గరికి, తర్వాత లక్ష్మి ఎంతవరకు కావాలో ధార్మికంగా ధనం సంపాదించుకొని, అధార్మికంగా సంపాదించినా వాడికి నిద్ర పట్టదు. వాడికి ధార్మికంగా చక్కగా ధనాన్ని విలువనిచ్చి దాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకునే వ్యక్తి దగ్గరికి సరస్వతి నడుచుకుంటూ వస్తుంది. సరస్వతి లేని వాడి దగ్గర లక్ష్మి ఉండదు, పార్వతి దుర్గ కూడా ఉండదు. అర్థమైందా? సరస్వతి లేని వాడి దగ్గర లక్ష్మి కూడా కలకాలం ఉండదు, ఆరోగ్యం కూడా కలకాలం ఉండదు, శక్తి ఉండదు. కనుక ముగ్గురు అవసరమా కాదా? ఇప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ. తర్వాత కర ప్రభాతే కర దర్శనం. మినిమం శ్లోకం రోజు చదువుకోవాల్సింది. చూసుకుంటాం ఎందుకు? ముగ్గురిని చూసుకుంటాం. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, మూడు శక్తులు. అందుకు విజయదశమి అంటే దేవి నవరాత్రుల్లో దానికోసం. ఎంతటి అద్భుతమైన సంస్కృతిని మర్చిపోయి పాశ్చాత్య వ్యామోహంలో పడిపోయి మనుషులు శరీర సుఖమే సుఖం అనుకుంటూ, శరీర భోగాలు ఈ యొక్క ప్రపంచం సత్యం అనుకునే వ్యక్తికి, భగవంతుడు ప్రధానం కాదని వ్యక్తికి సుఖశాంతులు ఎలా వస్తాయి? కనుక భగవంతుణ్ణి సదా ధ్యానించడం, భగవంతుణ్ణి సదా స్మరించడం, భగవంతుడి ధ్యానం చింతనలో ఉన్న వ్యక్తికే ఈ రెంటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక కర్మయోగం ఉపాసన యోగం లేకుండా జ్ఞాన యోగానికి రాలేరు. జ్ఞాన లక్షణాభక్తి లేకపోతే కర్మలక్షణాభక్తి ఉపాసన లక్షణాభక్తి అసంపూర్ణం. అవి రెండు లేకుండా ఇది సాధ్యం కాదు. జ్ఞానయోగం లేకుండా అవి రెండు ఉన్నా కూడా అసంపూర్ణం. ఇప్పుడు మీ జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటారా అసంపూర్ణంగానే ఉంచుకుంటారా మీ ఇష్టం. తెలుసుకుంటే 12వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. తెలుసుకోవాలని ఉంటే ఓకే, మొదటి శ్లోకం చదువుతాం. అంత ముఖ్యమైన అధ్యాయం ఇది. భగవద్గీత అంటే ఎన్నిసార్లు వినాలో తెలుసా? ఇప్పుడు ఎన్నిసార్లు వింటేనే దాని యొక్క తాత్పర్యం బోధపడుతుంది. సీడీలు ఉంటాయి ఇంట్లో, వింటే కదా మళ్ళీ మళ్ళీ వినాలి, ప్రతిసారి వింటూ ఉండాలి. అథ ద్వాదశోధ్యాయ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమా. ఇప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, దీన్ని అనుప్రశ్న అని అంటారు. ప్రశ్న అంటే డైరెక్ట్ గా ప్రశ్నించడం, అనుప్రశ్న అంటే క్రిందటి విషయాన్ని విని దాన్ని ఆధారంగా ప్రశ్నించడం అనుప్రశ్న అని చెప్పాను క్రిందటిసారి. ఇంతకు ముందు క్లాసులో విన్నాం, అది తెలిసిన విషయం మీకు. ఇప్పుడు అనుప్రశ్న వేస్తున్నాడు అర్జునుడు. ఏవం, ఏవం అంటే ఏకాదశోక్త, ఏకాదశ అధ్యాయ ఉక్త విశ్వరూప జ్ఞానం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకొని విశ్వరూప విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత అని అర్థం. ఏవం ఇప్పుడు ఏమడుగుతున్నాడు అర్జునుడు అంటే, హే కృష్ణ, నువ్వు విశ్వరూప భక్తి గురించి చెప్పావు, ఏకరూప భక్తి నుంచి విశ్వరూప భక్తిని రావాలి అని చెప్పావు. ఈ విశ్వరూప భక్తి ఉన్న వాళ్ళు నిన్ను అన్ని రూపాలుగా ధ్యానిస్తారు ఆరాధిస్తారు అన్నారు. మరి కొంతమంది రూపం లేనటువంటి నీ యొక్క అరూపాన్ని ఆత్మగా భావించి ధ్యానిస్తుంటారు కొంతమంది విశ్వరూపాన్ని. ఎందుకంటే 2వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో పరాప్రకృతిని గురించి చెప్పారు. ఆత్మధ్యానం, ఆత్మజ్ఞానం, జ్ఞానులు వాళ్ళు ఆత్మని ధ్యానిస్తూ ఉంటారు, ఆత్మ మీదనే చేస్తుంటారు అని చెప్పాడు. అన్నీ గుర్తున్నాయి అర్జునుడికి, మనకు గుర్తులేవు, అర్జునుడికి గుర్తున్నాయి. 7వ అధ్యాయంలో చెప్పాడు పరాప్రకృతి గురించి, 9వ అధ్యాయంలో చెప్పాడు. గుర్తున్నాయా 9వ అధ్యాయం? పేర్లు మర్చిపోయి ఉండొచ్చాము కానీ అధ్యాయాలు పూర్తి చేశాం. అది ఎట్లా తెలుసండి అంటే 12వ అధ్యాయానికి వచ్చామంటే అవి పూర్తి చేసినట్లే కదా. జ్ఞాన విజ్ఞాన యోగం, రాజ విద్య రాజగృహ్య యోగం, అక్కడ స్థిత సాంఖ్య యోగంలో ఆత్మ గురించి ఎంత చెప్పారు కృష్ణ పరమాత్మ. కనుక కొంతమంది జ్ఞానులు వాళ్ళ ఆత్మ మీదనే, అంటే విశ్వరూప ధ్యానం అంటే ఆబ్జెక్టివ్ మెడిటేషన్, భగవంతుణ్ణి ఒక వస్తువుగా బయట వస్తువుగా రూపంగా ధ్యానించడం. ఆత్మ ధ్యానం చేసేవాళ్ళు సబ్జెక్టివ్ మెడిటేషన్, తమ ఆత్మస్వరూపం మీదనే ధ్యానం చేస్తారు, బయట వస్తువు మీద ధ్యానం చేయరు. ఇప్పుడు అరూపమైనటువంటి ఆత్మ ధ్యానం చేసేవాళ్ళు గొప్ప లేక విశ్వరూప ధ్యానం చేసేవాడు గొప్ప అని అడుగుతున్నాడు అర్జునుడు. విశ్వరూప ధ్యానం చేసేటటువంటి భక్తులు గొప్పవారా లేక నిర్గుణ బ్రహ్మ స్వరూపమైన ఆత్మ తన స్వరూపంగా భావించి ఆత్మ ధ్యానం చేసేవారు గొప్పవారా, నాకు చెప్పవలసినది అన్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలంటే ఇండైరెక్ట్ గా ఏం అడుగుతున్నట్లు, విశ్వరూప సగుణ ఈశ్వర భక్తి గొప్ప, సగుణ ఈశ్వరుడు గొప్పవాడా లేక నిర్గుణ బ్రహ్మ గొప్ప అని అడుగుతున్నాడు. అంతే కదా, ఆ భక్తులు గొప్పవారా అని అడిగితే ఆ యొక్క విషయం కూడా గొప్పదే కాదా అని తెలిసినట్టే అడిగినట్లే కదా. విశ్వరూప సగుణ ఈశ్వరుడు గొప్పవాడా లేక నిర్గుణం బ్రహ్మ అరూపమైన నిర్గుణం బ్రహ్మ గొప్ప, ఎవరు గొప్ప అని అడుగుతున్నాడు. చూడండి, సతతయుక్త, ఏ సతతయుక్త, ఎవరైతే ఎప్పుడు నిన్ను త్వాం సతతయుక్త భక్త, ఎప్పుడు ఒకే మనస్సుతో చిత్త ఏకాగ్రతతో నువ్వే అన్ని రూపాలుగా భక్తితో భక్తాహ భక్తులు నిన్ను త్వాం నిన్ను ఏ పర్యుపాసతే ఎవరైతే ఉపాసిస్తారో, సగుణ విశ్వరూప ఈశ్వర లక్షణ భక్తి అలా ఉపాసిస్తారో, లేక ఏచ అతి అక్షరం అవ్యక్తం పర్యుపాసతే, ఆ పర్యుపాసత చేర్చుకోవాలి మనం రెండోసారి. ఎవరైతే అక్షరం అంటే నశించనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి, 8వ అధ్యాయంలో చూసాం అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే, బ్రహ్మ కిమ్ అని అడిగాడు అర్జునుడు. పరం బ్రహ్మ కిమ్ అంటే అక్షరం పరం బ్రహ్మ ఇచ్యతే అన్నాడు అక్కడ. ఆ అక్షర బ్రహ్మాన్ని ఉపాసించేవాళ్ళు అంటే ధ్యానించేవాళ్ళు, పర్యుపాసతే అంటే ధ్యానించేవాళ్ళు, తేషాం వీరిద్దరి మధ్యలో, తేషాం వీరిద్దరి మధ్యలో కే ఎవరు యోగ విత్తమాహ, ఎవరు గొప్పవారు, విశ్వరూప ధ్యాన యోగం చేసేవారు గొప్పవారా, జ్ఞానయోగం ద్వారా ఆత్మ ధ్యానం చేసేవారు గొప్పవారా, ఏ యోగం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అని అడిగాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాలి సమాధానం, చెప్పాలి ఎవరు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్ప అని చెప్పాలి. అసలు ప్రశ్నే తప్పు, ప్రశ్నే తప్పు. తప్పు ప్రశ్నకి ఆన్సర్ ఎట్లా ఉంటుందండి, రాంగ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఉంటుందా, అసలు ఆన్సర్ ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఏమన్నాను కృష్ణ పరమాత్మ నిజంగా, అయ్యి నువ్వు వేసిన ప్రశ్న తప్పు అందుకని ఆన్సర్ లేదు పో అనాలి కదా, అలా అనలే. అలా అనకుండా ఏం చెప్తున్నారంటే 2వ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు, విశ్వరూప భక్తులు చాలా గొప్పవాళ్ళు, అక్షర బ్రహ్మాన్ని ఉపాసించేవాళ్ళు నన్ను చేరుకుంటారు అన్నాడు. చూడండి ఆన్సర్ 2వ శ్లోకంలో చెప్పబోతున్నారు, ఇది ఆన్సర్. కనుక అర్జునుడు ప్రశ్న తప్పని చెప్పకుండా, అర్జునుడిని బాధించకుండా అసలే శిష్యుడు భయపడుతూ భయపడుతూ అడుగుతాడు, నేను అడిగేది తప్పని చెప్పాడంటే ఇంక అసలు అడగడు. అందుకని గురువు గారు ఏం చెప్తారంటే అది తెలియనట్లుగా, విశ్వరూప భక్తులు చాలా గొప్పవారు, అక్షర బ్రహ్మాన్ని ఉపాసన చేసి ధ్యానించేవాళ్ళు నన్ను పొందుతారు అన్నాడు. చూసారా ఎంత ఇంజీనియస్ ఆన్సర్, గురువు అంటే అట్లుండాలి. అది చదువుతాం 2వ శ్లోకం. శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతః తే మే యుక్తతమామతః. అర్జునుడు విశ్వరూప భక్తికి జ్ఞాని భక్తికి పోల్చాడు, అక్షర బ్రహ్మాన్ని ధ్యానించేవాడు నిర్గుణ బ్రహ్మ ధ్యానిస్తున్నాడు కనుక జ్ఞానయోగం 5వ మెట్టు, ఐదవ మెట్టుని నాలుగవ మెట్టుని పోలుస్తున్నాడు అర్జునుడు. ఎప్పుడైనా ఏ పోలికైనా కూడా రెండు ఒకే విషయమే అయితే పోలిక చెయ్యొచ్చు, రెండు ఒకటే అయి ఉండాలి. అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు ఉదాహరణకి మీరు పాలు తీసుకుంటారా లేకపోతే జ్యూస్ తీసుకుంటారా, జ్యూస్ తాగుతారా పాలు తాగుతారా అని అడగచ్చు, అవునా? ఛాయిస్ ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా త్రాగే పదార్థము, అది త్రాగే పదార్థం కనుక పాలు తీసుకుంటారండి లేకపోతే జ్యూస్ తీసుకుంటారా అని అడిగితే సమంజసంగా ఉంటుంది, ఛాయిస్ ఉన్నది, ఆ రెండింటికి పోలిక ఉంటుంది కదా, ఎందుకంటే రెండు తాగే పదార్థాలు. అట్లా అడగకుండా మీరు పాలు తీసుకుంటారా గ్లాస్ తీసుకుంటారా అంటే ఎట్లా ఉంటుంది? ఛాయిస్, మీకు పాలు ఇష్టమా గ్లాస్ ఇష్టమా? గ్లాస్ ఇష్టమా ఏమిటి, పాలు ఇష్టమా ఏమిటి? పాలు తాగేది, గ్లాస్ తాగుతామా? తాగలేం కదా. వారు రెండింటి మధ్య ఎట్లా పోలుస్తావు? మీకు ఈ చీర ఇష్టమా ఈ చీర ఇష్టమా అంటే రెండు చీరల్లో ఏదో ఒకటి మీరు ఒకటి చూజ్ చేసుకోవచ్చు కదా. రెండు చీరలు కట్టుకునేవే కనుక మూడు నాలుగు ఉన్నాయి అనుకోండి, మీకు ఏది కావాలి అంటే ఆ చీరలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు చీర కావాలా చెప్పులు కావాలా అంటే ఎట్లుంటుంది? చీరకి చెప్పులకి మధ్యలో ఛాయిస్ ఎట్లా ఉంటుంది? చీర కావాలి చెప్పులు కావాలి రెండు కావాలి కదా. రెండు చీరల మధ్య ఈ చీర కావాలి అంటే అడగచ్చు, కానీ రెండు వేరు వేరు వస్తువుల మధ్య పోలిక చేయకూడదు, ఎన్నుకోలే అర్హత ఉండదు, ఎన్నుకోలేవు, ఛాయిస్ లేదు మనకు, అవునా? అదేవిధంగా విశ్వరూప భక్తి గొప్పదా, అరూప అక్షర రూప ధ్యానం చేసే భక్తుడు గొప్పవాడా అంటే దానికి దీనికి ఎక్కడ పోలిక అసలు? అదేమో సగుణం, ఇదేమో నిర్గుణం, దానికి దీనికి ఎట్లా పోలుస్తావు? విశ్వరూప ధ్యానం చేసిన తర్వాత కదా అరూప జ్ఞానానికి వస్తాం, ఇది లేకుండా దానికి ఎట్లా వస్తావు? కనుక ఈ రెండింటిలో ఏది నీకు కావాలంటే ఎట్లా? అలా అడగకూడదు. ఈ పుష్పం ఎన్ని కిలోగ్రాములు ఉంటుంది, ఈ పుష్పం ఎన్ని కిలోగ్రాములు ఉంటుంది, వెయిట్ పోలిక అనమాట. వెయిట్కి ద్రవ పదార్థానికి పాలు పుష్పం వద్దు, పాలు ఎన్ని లీటర్లు అని అడుగుతాం, ఎన్ని కిలోగ్రాములు అని అడగం. మీకు ఎన్ని కిలోగ్రాములు పాలు కావాలండి అంటామా? పాలుని చెప్పేటప్పుడు ఎన్ని లీటర్లు, అర లీటరా రెండు లీటర్లా మూడు లీటర్లు అంటాం. వెయిట్ అడిగేటప్పుడు మీకు ఎన్ని లీటర్లు టమాటాలు కావాలండి అని అడుగుతామా? అడగం కదా. కనుక లీటర్లు అన్నప్పుడు వేరు, వెయిట్ అన్నప్పుడు వేరు, ఎట్లా వాడాలి చూసారా పదాలు? అట్లాంటివన్నీ తెలుసుకుని మాట్లాడతామా? మాట్లాడాం కదా. కానీ అర్జునుడు అడుగుతున్నాడు, విశ్వరూప భక్తుడు గొప్పవాడా, నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించేవాడు గొప్పవాడా అన్నాడు. పాపం మనమైనా అంతకంటే ఇంకా తక్కువ క్వశ్చన్లు అడుగుతాం అనుకోండి, అది కూడా రాదు మనకు. అర్జునుడు ఆ మాత్రమైన అడిగాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు చూడండి, ఏ మాం మై ఆవేశ్య నిత్యయుక్తాః ఉపాసతే శ్రద్ధయా పరయా ఉపేతాః తే మే భక్త తమామతాః. విశ్వరూపాన్ని ధ్యానించేవాళ్ళు, నాయందే మనసు ఉంచి నన్నే ఎప్పుడు ధ్యానించేవాళ్ళు శ్రద్ధతో, వాళ్లే యుక్త తమాహ చాలా గొప్పవాళ్ళు అన్నాడు అని ఆ రెండో వాళ్ళని గురించి అడిగావు చూసావా, వాళ్ళ గురించి వచ్చేవారని చెప్తారు కానీ వద్దులే అని అంటున్నాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.